ktorú na zebe denga kutsunare. ఖచ్చితంగా చాలా ప్రముఖమైనటువంటి రోజు. యోగ విద్య దాని నిజమైనటువంటి స్వరూపంలో అనుష్ఠింపబడటానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు మనము ఏర్పాటు చేసుకోగలిగాం. ఈ ఏర్పాటుని మీరు ఎంత ఉపయోగించుకుంటారు అన్నది మూడు విషయాల మీద ఆధారపడి ఉంటుంది. పేరుకలు మూడు విషయాలే కానీ వాస్తవానికి అది ఒకటే, మీ సంకల్ప శక్తి. దీన్ని ఆల్మోస్ట్ రేపటి నుంచి జరగబోయేటటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియలో మీరు పాలు పంచుకోబోతున్నప్పుడు ఈ విషయాన్ని, ఈ క్లాసులో చెప్పబడిన దాన్ని మీరు మళ్లీ మళ్లీ గమనంలో ఉంచుకోవాలి. మళ్లీ 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 చెప్పడానికి టైం ఉండదు. ఇంకోటి కూడా చెప్తున్నాను కదా, బ్యాక్ లాగర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సెపరేట్ క్లాసెస్, ఫాస్ట్ గా మూవ్ అవుతున్న వాళ్ళకి వేరే క్లాసులు. ముందుగా 1980 నుంచి 1980 ఇంతవరకు చెప్తున్నా కూడా ఏ విషయాన్ని అవగాహన చేసుకోలేటువంటి వాళ్ళు బ్యాక్ లాగర్స్ ని వేరే క్లాసులు. ఇంకేదంటే సిన్సియర్ గా సాధన చేసుకుని యోగ విద్యలో నిష్ణాతులు అవుతాము అనుకున్నటువంటి వాళ్లు ముందు గబలో పరిగెత్తించాలి వాళ్ళని నేను. కానీ మరి మిగతా వాళ్లకి నేను చెప్తున్నా కదా, మిగతా వాళ్ళందరికీ స్కోప్ ఉంటుంది, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రకృతిలో. కానీ మీ టైం మీరు తీసుకోండి, నేను తొందర పెట్టను వాళ్ళని. కానీ తొందర పడగలిగే వాళ్ళు మాత్రము ఆ సంకల్పం ఇవాళ చాలా తీవ్రంగా తీసుకోండి. మేము యోగులం అవుతాము. యోగ విద్య తప్ప సృష్టిలో మాకు ఇంకేమీ ముఖ్యము కాదు. తల్లి తండ్రి కుటుంబం ఎవ్వరూ ముఖ్యం కాదు మాకు. బాధ్యతలు ముఖ్యం. మళ్లీ జాగ్రత్త, ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మీరు మీ ఇష్టం వచ్చినట్టు వదిలేసుకుని అంతా వదిలేసుకుని మేము దీనికి వచ్చే వచ్చా మాస్టారు. బాధ్యతలు చాలా ముఖ్యం. ఎందుకంటే బాధ్యతలే మిమ్మల్ని యోగిగా మారుస్తాయి. అర్జునుడే కనుక యుద్ధం చేయకుండా సన్యాసి అయిపోయింటే మన దృష్టిలో చాలా కరెక్ట్ స్టెప్ అది. అంతే కదా, గురువుని తాతని వాళ్ళని చంపటం కంటే పాపం ఏముంది? అంతకంటే నాకు ఈ మిత్రులు కూడా వద్దు అనేటటువంటి అద్భుతమైనటువంటి సాహసం చూపించగలిగి అసలు నాకు ఈ రాజ్యమే వద్దు అని అనగలిగేవాడు మన దృష్టిలో చాలా పెద్ద త్యాగి అనిపించుకుంటాడు. కానీ యోగి మాత్రము కాజాలడు. త్యాగి అవ్వచ్చు, త్యాగమే, అందులో డౌటే ఉంది. త్యాగపరంగా చాలా కరెక్ట్ డెసిషన్ అది. కానీ యోగపరంగా నూటికి నూరు పాళ్ళు తప్పు డెసిషన్. ఇది మీరు నిష్ణాతులు అవ్వాలి ముందు ఈ డెసిషన్ తీసుకోవటంలో. తీసుకోవటానికి రెండు ఫార్ములాలు ఇచ్చాను నేను మీకు, మళ్లీ మళ్లీ చెప్పినా ఈ రోజు మళ్లీ దాన్ని గుర్తుంచుకోండి. నేచర్ ఇస్ ఆల్వేజ్ రైట్. ప్రకృతి మిమ్మల్ని ఎక్కడ ఉంచినదో దానికి మించిన కరెక్ట్ పొజిషన్ మీరు వెతుక్కోలేరు. ప్రకృతి యొక్క సర్వజ్ఞత్వాన్ని మించిన సర్వజ్ఞత్వం మీకు లేదు. ప్రకృతికి మించిన సర్వసమర్థత మీకు లేదు. ప్రకృతికి మించినటువంటి సర్వవ్యాపకత మీకు లేదు. అంతట కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా ఆనందంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా అదే మీకు తగినది అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఎవరి మీద? గురువు మీద. అంటే ప్రకృతి యొక్క శక్తి మీద. గురువు అదే ప్రకృతిని గురువుగా స్వీకరిస్తే ప్రకృతి చాలా చెప్తుంది, లేకపోతే ప్రకృతి మిమ్మల్ని అలా చక్రంలో తిప్పుతూ ఉంటుంది. ఆర్తి నుంచి జిజ్ఞాసుగా మారటం అనేటటువంటి లక్షణానికి మొదటి మెట్టు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా బాధ్యత మోహమా, సమాజానికి లొంగి మీరు ఆ నిర్ణయం తీసుకుంటున్నారా? చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడే మీకు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. ఏ గురువు మిమ్మల్ని ఇక్కడ హెల్ప్ చేయలేరు. మీ సొంత నిర్ణయాలు ఏవి? బై ప్రాక్టీస్ మీకు అలవాటు అవుతుంది. బాధ్యత మోహము సమాజము మూడున్నాయి. సమాజము కొన్ని నియమాలు చెప్తుంది. ఆ నియమ ప్రకారం జీవించటం ఎలా ఉంటుంది అంటే సమాజం యొక్క నియమాలు సమాజానికి మీ వ్యక్తిగత లాభం కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారని కానీ మీరు ఏమి సాధించదలుచుకున్నారో సమాజానికి అక్కర్లే. సమాజానికి కావాల్సింది ఏంటి? తను డిస్టర్బ్ కాకూడదు. ఇంకొక సమాజం యొక్క నియమాలను నేను ఏం చెప్తానంటే రోడ్లో నడిచేటప్పుడు పాటించేటటువంటి నియమాలు. ఉదాహరణకి గుంటూరు స్టేషన్ దిగారు, వేణుగోపాల్ నగర్ 50కి రావాలి. మీరు రావాలి అంటే మీరు రోడ్డు నియమాన్ని పాటించకుండా మీ ఇష్టం వచ్చినట్టు నడిస్తే ఏమవుతుంది? కారులోనే ఎక్కారనుకున్నాం, మీ ఇష్టం వచ్చినట్టు కారు నడిపేసి ఎడంవైపు తిప్పితే ఎడంవైపని, కుడివైపు తిప్పితే కుడివైపని, అసలు రోడ్డు నియమాన్ని దేన్ని పాటించకుండా మీరు డ్రైవింగ్ మొదలెడితే ఏమవుతుంది? ఖచ్చితంగా మీరు 50కి రారు. వెళ్తే జనరల్ హాస్పిటల్కి వెళ్తారు, లేకపోతే ఇంకో చోట వెళ్తారు. అంతేకా సామాజిక నియమాలు ఇంతే. సామాజిక నియమాలు మీరు ఖచ్చితంగా పాటించారనుకోండి, సమాజం మిమ్మల్ని చాలా హర్షిస్తుంది. ఏంటి సామాజికమైనటువంటి? కుడివైపే నడు, కుడివైపే కారు నడుపు, స్పీడ్ ఫలానా చోట 10 కిలోమీటర్లు ఉంచు, ఇంకో చోట 50 కిలోమీటర్లు ఉంచు, ఇంకో చోట 60 కిలోమీటర్లు ఉంచుకో. తిరిగేటప్పుడు ఎడం చేయవైపు తిరుగుతావో కుడి చేయవైపు తిరుగుతావో చెప్పి తిరుగు. రోడ్ బ్లాక్స్ రకరకాలైనటువంటి నియమాలు. కారు డ్రైవింగ్ ఇస్తారు కదా ఒక పెద్ద పట్టిక, అవంతా మీరు ఖండపాకు పట్టించారు. దిగారు మొట్టమొదటిసారి గుంటూరులో దిగారు, వేణుగోపాల నగర్కి రావాలి, దారి తెలియదు మీకు. ఈ నియమాలన్నీ తెలుసు. కారులో పెట్రోల్ పోసి ఆవిడ నింపించాడు అక్కడ అనుకున్నాం, ఎక్కారు కారు, తిప్పుతో ఉండండి నియమానుసారం, యాక్సిడెంట్ అవ్వదు. ఇంకా ఎవరైనా దర్శకుడు ఉంటే ఎంత బాగా కారు నడుపుతున్నాడో, వాడి జీవితాన్ని ఎంత అందంగా నడిపిస్తున్నాడో, ఎక్కడ ఒక యాక్సిడెంట్ అవ్వలేదు ఏమీ అవ్వలేదు అంటారు. కానీ మీరు ఎక్కడికి వెళ్తారు? మీకు తెలియదు వేణుగోపాల్ నగర్కి దారి, అసలు వేణుగోపాల్ నగర్కి వెళ్లాలనే తెలియదు మీకు. కారు నడిపిస్తూ ఉంటారు సమాజం యొక్క నియమానుసారము. ఆ దౌర్భాగ్య స్థితిలో మనం అందరం జీవిస్తున్నాం. ఎందుకది మనం అందరం అంటున్నాం? పుట్టుక మన చేతిలో లేదు, గుంటూరు స్టేషన్ లో దిగటం మన చేతిలో లేదు, దుర్గాన్ని ఎదుర్కొన్న ఏముంది, ఇండియన్ ఆన్ చేసినటువంటి శరీరం మనకు కనిపించింది, శరీరం ఎక్కిసాం. సమాజం ఎలా నడవమంటే అలా నడుస్తున్నాం. సమాజం ఏమంటుంది, మీ కొడుకు ఇంజనీరా, భేష్ చాలా బాగా చదివించాయా, మీ కొడుకు చదువు రాలేదా, మీ కొడుకు ఎందుకు పనికిరాడు, కానీ ఆ చదువురాని దద్దమ్మలే మన గురువులందరూ. మరి ఏమనుకోవాలో మరి వాళ్ళకి ఫోటోలు పెట్టి చూపిస్తున్నాం మనం. అర్థమవుతుందా నేను చెప్తున్నటువంటిది? సామాజిక నియమాల జోలికి ఎంతవరకు మీరు వెళ్ళాలి అంటే మీ వల్ల సమాజానికి కానీ సమాజం వల్ల మీకు కానీ ఇబ్బంది కలగకూడదు, అంతే. అంతకు మించి సమాజాన్ని పట్టించుకోకండి. మీరు చాలా సార్లు అర్ధరాత్రి ఫోన్లు వస్తూ ఉంటాయి చాలా ఆవేదనతో, నాకు వాళ్ళ బాధ నాకు అర్థమవుతుంది. వాళ్ళ బాధను కూడా నేను కించపరచటం లేదు, విక్రించటం లేదు, వాళ్ళ బాధ చాలా జన్యుని. ఏమవుతాయంటే మా సరే మా అమ్మాయి పెళ్లి జరిగింది, పెళ్లి కావటం లేదు, కానీ అలా అంది వాళ్ళు, పక్క వాళ్ళందరూ అడుగుతున్నారండి మా అమ్మాయి పెళ్లి, మీ అమ్మాయి పెళ్లి ఎప్పుడు చేస్తే, నాకు అక్కడ బాధ వేస్తుంది. అంటే పక్క వాళ్ళు అడగకపోతే నిజంగా మీకు బాధ లేదని మీరు ఆలోచించుకోండి, నేను చెప్పింది కరెక్ట్ అవునో కాదు. మీకు బాధ సమాజం మిమ్మల్ని ఏడిపించటమే తప్ప సమాజం అసలు మిమ్మల్ని అడగకపోతే అసలు మీరు చాలా పనులు చేయరు, చాలా పనులు మీకు పట్టవు. సమాజం పొడుస్తూ ఉంటుంది, ఆ విధంగా సమాజం గురువే. లేకపోతే చాలా బాధ్యతలు మనం పట్టించరు. కానీ ఆ గీత తీసుకోండి, ఎక్కడ సమాజం మాట వినాలో, ఎక్కడ సమాజం మాట వినక్కర్లేదో మీరు నిర్ణయించుకోండి. సమాజం తర్వాత రెండోది నేనేం చెప్పాను కండిషన్, ఒకటి సమాజం, రెండోది మోహం. మిగతా పిల్లవాడి కంటే నా పిల్లవాడికి బాగా మార్కులు రావాలి. ఎలా వస్తాయి బాగా మార్కులు? ఓ సినిమా చూశాను నేను, ఆ సినిమాలో ఓ తండ్రి కొడుకుని, లేదా నీకు బుద్ధి ఉందా, ఇంత తక్కువ మార్కులు వచ్చాయంటాడు. వాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించి వాడు నవ్వుతాడు, నాన్న అది అతక మీద నుంచి పడింది, అది నీ చిన్ననాది ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటాడు. మనం ఎంతో తెలియని వాళ్ళం, అది ఆలోచించుకుని మీ పిల్లల యొక్క తెలివితేటల గురించి ధైర్యం చేసుకోండి. అనవసరంగా మీ పిల్లలు చాలా గొప్పవాళ్ళు కారణ జన్మలు అనుకోబాకండి. కారణ జన్మలు అవ్వచ్చు కూడా నాకు తెలీదు. అక్కడ మనం మూర్ఖంగా ప్రవర్తిస్తాం. సమాజం మీ పిల్లవాడికి చదువు రాలేదు, అసలు మీ పిల్లవాడికి చదవకుండా చాలా పని చేయగలగలేమో. చదువు రానంత మాత్రాన ఏమవదు, చదువు రానంత మాత్రాన జీవితంలో సుఖపడలేదు అనుకోకండి. నాకు బనారస్ ఇక్కడే, బనారస్ నుంచి అనంతపురం నుంచి వచ్చిన మూడో రోజు గుంటూరులో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు, కోటీశ్వరుడు ఆయన. ఈ నెలలోనే మార్చి 10th అనుకుంటా కరెక్ట్ డేట్ కూడా. ఇంకా ఏం లేదు రామకృష్ణ, మరి ఒక 35 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి నేను, ఏం చేయాలి, అబ్బాయి ఎంత గొప్పవాడు అన్న. ఈ లోపల MBA స్టూడెంట్ ఒకడు, MBA ఇంజనీర్ ఒకడు, ఇంకొక 2-3 డిప్లొమాలు బిజినెస్ మేనేజ్మెంట్ అనంతా ఉన్న వాళ్ళందరూ ఆయనతో పాటు వచ్చారు. వచ్చాక మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం, ఈ 35 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ ని ఎలా తగ్గించాలి అని వాళ్ళు మాట్లాడుతుంటే నేను చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన చూసి నేను ఎంత గొప్పవాడో అనుకున్నాను. తర్వాత ఆయన చెప్పాను, నేను 5వ క్లాసే చదివాను, ఇప్పటికీ ఆయన ఉన్నాడు కాశీలో. ఇప్పుడు లేదనుకోండి, ఇక్కడ కాశీకి వెళ్ళాడు, కానీ 5వ క్లాస్ మాత్రమే చదివాడు. అతను MBA చదివిన వాళ్ళకి ఉద్యోగం ఇస్తున్నాడు. అంచేత అసలు ఆ పిచ్చి భ్రమ మీరు పోనంత వరకు మిమ్మల్ని ఏ గురువు సహాయం చేయలేదు, అసంభవం. ఇచ్చేంటే ప్రతి వస్తువుకి విలువ ఉంది, ప్రకృతిలో విలువ లేనటువంటి వస్తువు లేదు అసలు. భర్తృహరి నీతి శతకంలో చదివానండి, ఇంకో యోజక స్తత్వ దుర్లభ, మంత్రము కాని అక్షరము లేదు. ప్రతి అక్షరము మంత్రమే, కానీ ఆ అక్షరాన్ని ఉపయోగించుకోవాల్సిన చోట ఉపయోగించుకోవాలి. క్లీన్ బీజం ఒక చోట ఉపయోగించుకుంటాం, హ్రీం బీజం ఇంకో చోట ఉపయోగించుకుంటాం, హ్రీం బీజం ఇంకో చోట ఉపయోగించుకుంటాం. కానీ హ్రీం బీజం ఉపయోగించుకోవాల్సిన చోట క్షీణ బీజం ఉపయోగించుకోవాలనుకుంది, కుదరదుగా. అంచేత ప్రతి అక్షరము మంత్రమే, మంత్ర ఔషధము కానటువంటి పదార్థము లేదు ప్రపంచంలో. ఏ పదార్థమైనా మీరు తీసుకోండి, ఆఖరికి జుట్టు కత్తిరించేశాక ఆ జుట్టు యొక్క మొన రష్యాలో రెడస్టీషియా అనే పేరుతో అక్కడి నుంచి మీకు ఇక్కడికి ముందు ఇవ్వగలిగేటటువంటి విద్యను ప్రాక్టీస్ చేస్తున్నారు. రేపో మాపో అది సర్వజనీయం అయిపోవచ్చు. అప్పుడు మీరు అక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరేం చేస్తారంటే ఇంటికి ఇలా పీకి పంపిస్తారు డాక్టర్ దగ్గరికి, మనం వేసేస్తాడు. జరుగుతుంది రీసెర్చ్ హైదరాబాద్ లో. అక్కడ ఆ క్లినిక్ ఓపెన్ కూడా చేశారు. ఇక్కడి నుంచి ఫోన్ చేసి మీరు చెప్తా ఉంటారు ఇవాళ ఎలా ఉంది మీ పరిస్థితి. వాడు అక్కడి నుంచి మీ ఎంట్రీకి ఇచ్చి ఉంటారు అక్కడ. దాన్ని బట్టి వాడు చెప్పేస్తూ ఉంటాడు, కాదు నువ్వు తప్పు చెప్తున్నావయ్యా, నీ పరిస్థితి ఎలా లేదు ఇలా ఉంది అని. తర్వాత వాడు చూసుకుంటే అది కరెక్ట్ గానే ఉంటుంది. అది రాబోతోంది ఆ వైద్య విద్య. అప్పుడే కొన్ని చోట్ల అది ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. అందువల్ల మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఏమిటి అది కాదు మీరు ఆలోచించవలసింది. మీ పిల్లల్ని సంస్కారవంతులు చేయగలిగారా, మీ పిల్లల్ని సమాజంలో జీవించగలిగేటటువంటి నేర్పు తీసుకొచ్చారా. ఎవడైనా ఒకడు విక్రయించేసరికి నేను చచ్చిపోతాను అనేటటువంటి పిల్లలు మనకి ఎందుకు పని వస్తారు. ఆత్మస్థైర్యము, ఆత్మధైర్యం మనం నేర్పగలుగుతున్నావా మన పిల్లలకి. మోహం అంటే అది నేను చెప్పింది. ఇది నేర్పండి మోహం అంటే. అంతే తప్ప నీ శరీరాలు ఏది నువ్వు ఎందుకు పనికిరావని సమాజంతో పాటు మనం వాళ్ళని కుళ్ళబుడుస్తూ ఉంటే మీరు ఏ స్థితిలో ఉన్నారు? మీ యొక్క పిల్లలు అంతకంటే గొప్పవాళ్ళు ఎలా అవుతారో ఆటాను బట్టలేదా? కాస్త మనకి నచ్చకపోయినా నేను చెప్పిన ఉదాహరణ కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే తప్ప యోగులు కాలేరు. మీరు యోగులు అంటే ముందు మీరు ఎక్కడున్నారో అక్కడ జాగ్రత్తగా అలవాటు చేసుకోండి. అంచేత ఏం చేయాలి మరి బాధ్యత అంటే? వాళ్ళకు కావలసినటువంటి బట్ట ఇవ్వండి, వాళ్ళకు కావలసినంత ఆహారం ఇవ్వండి. మళ్ళా బట్టల్లో వాళ్ళు ఏదో అడిగితే మీరు ఎక్కడి నుంచి ఇస్తారు? మీ యొక్క సామర్థ్యం ఎంత ఉందో మీరు ఎంత ఇవ్వగలరు అంత ఇవ్వండి. ఖచ్చితంగా నాకు మన పరివారంలోనే చాలా మంది పేరెంట్స్ తెలుసు. వాళ్ళ పిల్లలతో ఏం చెప్తారో తెలుసా? నిన్న మాట వింటలేదు, నువ్వు గాయత్రి చైతన్యం కనుక నీకు ఆస్తిలో భాగం ఇవ్వనని. నా దగ్గరికి రాకముందు నువ్వు ఎప్పుడైనా గాయత్రి చేసావా? అసలు ఇవాళ నీకు మూడు ఉంది కనుక నీ పిల్లవాడిని కూడా గాయత్రి చేయమంటున్నావు. రేపు నీకు నా మీద కోపం వచ్చింది అనుకో గాయత్రి మానేస్తా, అదేం తమాషాయో. ఎవడ చెరువు మీద ఎలిగేట నిజే, నా మీద కోపం వచ్చింది నీకు గాయత్రి ఉంది నా మీద. గురువు మీద కోపం వచ్చింది నా మీద కోపం తెచ్చుకోండి. సర్వజనీయమైనటువంటి అద్భుతమైనటువంటి ఇది మన యొక్క ఛాదస్థాది. మోహంకి తలకిందిని ద్వేషము, దీని నుంచి బయటపడండి. లేకపోతే మీకు మనశ్శాంతి రాదు. మీరు అనుకున్నట్టు ప్రపంచం మారదు, మీరు మార్చలేరు. చచ్చినట్టు మీరు ప్రపంచం ఎలా ఉందో అలాగే మారాలి. మీకు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా ఎండాకాలంలో మీరు బయటకెళ్లాల్సిందే. బయటకెళ్తే ఎండగానే ఉంటుంది. ఎండగా ఉంది, ఎండగా ఉంది, ఎండగా ఉంది అని ఎన్నిసార్లు అంటే వెళ్ళాము. నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుంది ఎండగా ఉందని చెప్తారు. సినిమా హాల్లో కలిసి సినిమాకి వచ్చావా అని అడుగుతారు. వర్షం కురుస్తూ ఉంటే వర్షం కురుస్తామని చెప్తారు. మన ఆ మూర్ఖత్వం, మన పదాల వాడుక, ఏం చేయలేము మనం. ప్రపంచాన్ని మార్చలేము, భవితవ్యాన్ని మార్చలేము. మీరు ఏం చేయగలరు? ముందుకోండి దానికి. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనేటటువంటి పాయింట్ అది. మరి ఇది మోహం అంటే అర్థమైంది కదా మీకు. మోహము, ద్వేషము, క్రోధము ఇవంతా ఎందుకు పనికిరానటువంటి నపుంసకత్వాలు. ఏది చేయలేనటువంటి వాడికి కోపం వస్తుంది, చేయగలిగేటటువంటి వాడికి కోపం రాదు. చేయగలగాలి అంటే మొట్టమొదట మీరు ఏం చేయాలి? లొంగిపోవాలి. లొంగిపోవటం ఎలా లొంగిపోవాలి ప్రకృతికి? దాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సైంటిస్ట్ కరెంటుకి లొంగిపోతాడు. కరెంటుకి లొంగిపోతాడంటే కరెంటు యొక్క నియమాలు ఎలా ఉంటాయో దాన్ని పాటిస్తాడు. పాటించటంలో ఏం చేయగలుగుతున్నాడు? కరెంటుని తనకి ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోగలుగుతున్నాడు. కానీ ఏ పరిధిలో? కరెంటు యొక్క పరిధిలోనే. కరెంటు నియమాన్ని మార్చలేదు. కరెంటు ముట్టుకుంటే షాక్ కొట్టకూడదు, అది చేయలేడు వాడు. కానీ ఏం చేయగలడు, ఏది ఉంటే కరెంటు షాక్ కొట్టదో అలాంటి ధర్మాన్ని పట్టుకుని, అది ప్రకృతి లేనిదే, కరెంటు ప్రకృతి లేనిదే, మీరు నేర్చుకోవాల్సినది అది. ప్రకృతి మిమ్మల్ని ఒక కుటుంబంలో పడేసింది. కుటుంబంలో అన్నదమ్ములు ఉంటారు, ఆడదర్సులు ఉంటారు, అత్తా కోడలు ఉంటారు, రకరకాలైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఏ సంబంధ బాంధవ్యమైనా మీకు దుఃఖం కలగజేస్తుంది అంటే మీకు జీవించడం చేత కాలేదు. మీకు జీవించడం చేత కాలేదు తప్ప ఆ సంబంధ బాంధవ్యాలను మీరు మార్చుకోలేరు. మీరు ఏం చేయగలరు, దానికి లొంగిపోండి, ముందు ఆ పరిస్థితులకు లొంగిపోండి. వాడు నువ్వు చెప్పినట్టు వినాలి అని కదా మీకు కోపం, వాడు చెప్పినట్టు నువ్వు వింటే పోలే. ఎప్పుడైనా దెబ్బలా దెబ్బొస్తుంది, నేను చెప్పినట్టు వాడు వినలేదు, వాడు చెప్పినట్టు మీరు విన్నారు అనుకోండి, అసలు దెబ్బలాటం లేదుగా. ఈ ప్రిన్సిపల్ గుర్తుంచుకోండి, మోహం లేకపోతేనే ఇది చేయగలరు, అహంకారం లేకపోతేనే ఇది చేయగలరు, నా మాట వాడు వినాలి అనేటటువంటి ఏ విధమైనటువంటి లోపల కొంచెం ఉన్నా కూడా మీరు మెండిపోతారు బాధకి. లేకపోతే అసలు బాధ ఉండదు, జరగాల్సిన లేదో జరుగుతుంది, మీరేమీ చేయలేరు దాన్ని. కానీ మీరు ఏం చేయగలరు, మీ రియాక్షన్ మార్చుకోగలిగితే యోగులైపోతారు మీరు. కానీ రియాక్షన్ మార్చుకున్నంత మాత్రాన మీరు యోగులెవరు. బాధ్యత మీరు నిర్వర్తించగలిగారా లేదా. ఈ బాధ్యత నిర్వర్తించడం అనేది సూర్యుని చూసి నేర్చుకోవాలి మనం. ప్రతిరోజు సూర్యోదయము మానవ జాతికి కళ్ళు కనుక ఉంటే నువ్వు యోగివి కా, నేను ఎలాగైతే అద్భుతమైనటువంటి శక్తి సంపన్నునో అదేవిధంగా నువ్వు కూడా శక్తి సంపన్నుడు కాగలవు అని చెప్తోంది అని ప్రతి గురువు చెప్తున్నాడు. ఎవడు చెప్పినా ద సింబల్ డాన్ అని అరవిందు అంటే గురువు గారు సౌభాగ్యం సూర్యోదయం అంటారు. ఎవరన్నా చెప్పేది సూర్యోదయం గురించి చెప్తారు మీ జీవితాలలో. ఆ సూర్యోదయం రావాలి అంటే మీకు ఇవ్వబడినటువంటి బాధ్యతలు సూర్యుడి వల్ల మీరు తీర్చాలి. ప్రతివాణ్ణి యోగివి కాని కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు చెప్తూ ఉంటే అసలు సూర్యుడి వైపు చూస్తోన దౌడు. మీరు ఆలోచించుకోండి, అసలు మీరు ఎప్పుడైనా సూర్యుడి వైపు చూసి అసలు సూర్యుడు మీకు ఇస్తున్నటువంటి సందేశాన్ని గమనించారా? మేము సూర్య నమస్కారాలు చేయండి, మేము అన్నం తినమ్మాస్తారు. చిత్రధర్పూర్లో జంషెడ్పూర్ దగ్గర మా బంధువుల ఇంటికి ఒకసారి వెళ్ళాను. నేను 2 రోజుల నుంచి వర్షం కురుస్తోంది, నేను వెళ్ళిన రోజు ఇంకా వర్షం కురుస్తోంది. సరే ఏం చేస్తాం, వర్షం చాలా చికాకు ఎప్పుడైనా. అక్కడ ఒక పెద్ద ఆవిడ పాపం చాలా నీరసంగా ఉంది, మంచం మీద పడుకునుంది, కొడుకు బతిమాలుతున్నాడు, కోడలు బతిమాలుతుంది, అమ్మ అన్నం తిను, అత్తయ్య అన్నం తిను, సూర్యుని చూడండి అన్నం తిను తిన్నవాళ్ళ. నేను తర్వాత రోజు కూడా వర్షం చూసింది, ఆ 4 రోజులు పాప ఆవిడేం తినలే. తర్వాత ఆవిడ తింది, కానీ సూర్యుని చూడకుండా తిన్నాను నియమం అయితే పెట్టుకున్నావు, కానీ సూర్యుడు చెప్పింది చేయలేదుగా. సూర్యుడు ద్వారా నిమం వివస్వతే యోగం ప్రోక్తవా నహమవ్యం, సూర్యుడు ద్వారా ఈ యోగ విద్యని మీరు నేర్చుకోవాలి. ఆ యోగ విద్యకి మనం పునాది వేస్తున్నాం. ఈ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, బాధ్యత ఏమిటి, ఏ కుటుంబంలో మీరు ఉన్నారు, మీ యొక్క సంబంధ బాంధవ్యాలు బట్టి మీరు ఎంత చేయాలో అంతే చేయండి. అంతకంటే ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు. వాళ్ల యొక్క ఇండివిజువల్ కర్మకి మీరు బాధ్యులు కారు. కానీ బాధ్యులు కావాలని వదిలేశారనుకోండి, మరి సూర్యుడు మనం వదులుతున్నాడా? కోట్లాది సంవత్సరాలు బట్టి ప్రతిరోజు ఉదయిస్తూనే ఉన్నాడు, ప్రతిరోజు మన నిద్ర లేకపోతే ఉన్నాడు. మనం వినకపోతే మళ్ళా రేపు వస్తాను అంటున్నాడు, ఒక అది గ్యారంటీ. మనం మళ్ళా 2 రోజులు నిద్ర లేస్తామనేమో గ్యారంటీ లేదు, కానీ సూర్యుడు గ్యారంటీగా ఉదయిస్తాడు. మరి అది బాధ్యత, అది అర్థం చేసుకోండి మీరు. కానీ మిమ్మల్ని ఏమీ బాధించటం లేదు, మిమ్మల్ని తిట్టడం లేదు, కొట్టడం లేదు, నేను చెప్తే విన్నావా అంటం లేదు, నా ఆస్తిలోనే నీకు భాగం ఇవ్వను అంటం లేదు. నేను వాళ్ళకి చెప్తాను, నువ్వు ఆస్తిలో భాగం ఇవ్వలేదనుకో, నెక్స్ట్ జన్మలో నువ్వు వాడికి కొడుకుగా పుడతావు, చాలా కర్మ సంబంధంలో దగ్గరుండిపోతావు. వద్దు బాబు, వాడి అదృష్టం అది నీ కొడుకుగా పుట్టాడు, నువ్వు డబ్బున్న వాడికి తండ్రి కిందకు కొడుకుగా పుట్టలేదు, అది నీ కర్మ. వాడు అదృష్టానము కాదనే వాడు ఎవడు ఇచ్చింది ఈ జన్మతో రుణం తీరుతుంది వాళ్ళకి. కానీ అంతవరకే, కానీ బాధ్యత మాత్రమే చేస్తున్నాము అని ప్రేమను కోల్పోయారనుకోండి, ఏది ఖాళీ మీరు. మరి ఎలా ఎలా ప్రాక్టీస్ అలవాటు చేసుకోండి. ప్రతిరోజు అది నేను మిమ్మల్ని ప్రతిరోజు డైరీలో రాసిందనేది, మీరు చేసిన ప్రతి పనిలో మోహంతో చేస్తే రాసుకోండి, ఈ పని నేను పని మొత్తం డీటెయిల్ గా రాయక్కర్లే, ఈ పని నేను మోహం వల్ల చేశాను, ఈ పని నేను బాధ్యత వల్ల చేశాను, ఈ పని నేను సమాజం వల్ల చేశాను. మీకే 5-6 రోజుల్లో అర్థమైపోతుంది మీకు బాధ్యత అంటే ఏమిటో, మోహం అంటే ఏమిటో, సమాజం అంటే ఏమిటో. ఇది చెయ్యకుండా ఏది కాలేదు. మీరు ఇక్కడికి పరిగెత్తుకు వచ్చేస్తాం, ఖచ్చితంగా రండి ఇక్కడికి. ఇక్కడ రాకపోతే ఏంటి, నేను చెప్తున్నా కదా వీలైన వాళ్ళు సెలవు పెట్టి వచ్చేయండి. కండిషన్ ఏంటి, వీలైన వాళ్ళు సెలవు పెట్టిరండి. బాధ్యత ఉన్నవాళ్ళు ఆ బాధ్యతను ఎదుర్కొని వస్తే మాత్రమే ఎట్టి పరిస్థితుల్లోనే మీరు యోగి కాలేరు, స్విచ్ తప్పు నొక్కేశారు మీరు. కానీ మోహం వల్ల ఆగిపోయారనుకోండి, సమాజం యొక్క నియమాల వల్ల ఆగిపోయారనుకోండి, దండలు దిగారు మీరు. ఈ తేడా మీరు నిర్ణయించుకోవాల్సిందే, నన్ను అడిగితే నేను చెప్పలేను నేను. కానీ నా ఉద్దేశం ఏంటంటే, రాదలుచుకున్న వాళ్ళు ఖచ్చితంగా రాగలరు. అంత పెద్ద బాధ్యతలు ఉన్నాయని నేను అనుకోను. 7 రోజులు 10 రోజులు ఇక్కడికి వచ్చి సాధన చేసుకోలేనంత బాధ్యతలు ఎవరికి ఉండవు. ఉంటే 1000 మందిలో ఎవడో ఒకరికి అలాంటి బాధ్యతలు ఉంటాయి. సరే, వాళ్ళు ఎప్పుడు అర్థమైంది కదా. దాన్ని తెలుసుకున్న తర్వాత ఏ యోగని గురించి మనం మాట్లాడుతున్నాం, యోగి అంటే ఎవడు, దాన్ని మీరు చాలా అర్థం చేసుకోండి. భారతీయ ఆధ్యాత్మికత యొక్క ఇంకొక దౌర్భాగ్యం ఏంటి అంటే, ఒకే అర్థానికి ఒకే మాట అనేది లేదు. ఒకే పదము అనేక అర్థాల్లో వాడతాం మనం. యోగాలలో ఉన్నటువంటి తమాషా అది. గో అనేటటువంటి పదము మామూలుగా అయితే ఆవు అని అర్థం, కాదు వేదాలలో గో అనేటటువంటి పదానికి 171 అర్థాలు ఉన్నాయి. 171 అర్థాలలో ఏ అర్థం కరెక్ట్, ఏ అర్థం కరెక్ట్ అందులో? అలాగే యోగి అనేటటువంటి పదం ప్రతిదానికి వాడటం అలవాటైపోయింది. కర్మయోగి, ధ్యానయోగి, జ్ఞానయోగి, భక్తి యోగి, చివరికి ఏ స్థితికి వెళ్ళామంటే ఈ ధ్యానము, భక్తి, కర్మ, జ్ఞానము, రాజయోగము ఇదంతా యోగాల కింద వచ్చి యోగము అనేటటువంటి పదాన్ని మనం పూర్తిగా మర్చిపోయాం. అసలు యోగం అంటే ఏంటో మనం మర్చిపోయాం. మన సంస్థ యొక్క, మన స్నేహితుల యొక్క, మన ఏకత్రీకరణ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, యోగము అనేటటువంటి పదాన్ని మళ్లీ తిరిగి తన అసలైన శిశులైన రూపంలో భారతదేశానికి ముందందించాలి, దాని తర్వాత సంపూర్ణ ప్రపంచానికి మనం అందించాలి. మరి యోగం గురించి ఎవడు చెప్తాడు మనకి? ఎవడు నిర్మించేది చెప్తాడు? జగద్గురువు చెప్తాడు. యోగం యొక్క లక్షణాలు మనకి ఎక్కడి నుంచి తెలుస్తా అన్నాడు? సూర్యుని చూడన్నాడు. ఇంచేత గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదన్నా. ఇంచేత సూర్య విజ్ఞానం గురించి మీకు ఏది చెప్పాలన్నా గాయత్రి మంత్రం ద్వారానే తెలుసుకోగలరు, కానీ మిగతా ద్వారా తెలుసుకోలేరు. కనుక సర్వోత్కృష్టమైనటువంటి మంత్రం అందుకైంది గాయత్రి మంత్రం. అంతే తప్ప గాయత్రి మంత్రం గాయత్రి దేవత యొక్క మంత్రం అనుకున్నారనుకోండి, అసలు మీరు ఖచ్చితంగా దారి తప్పారు. మీరు గాయత్రి దేవత లేదు, సూర్య విజ్ఞానానికి ఆ పేరు పెట్టారు వాళ్ళు. ఎందుకు ఆ పేరు పెట్టారు, దానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏదో ఉంది. కానీ ఇవాళ భగవద్గీత 6వ అధ్యాయంలో ఆత్మ సంయమన యోగంలో యోగం అంటే ఏమిటో శ్రీకృష్ణుడు చెప్పినటువంటిది మీరు ఇవాళ ఖండతా పట్టాలి. మీరు ఇది యోగము, ఈ యోగ విద్య అంటే మేము దీని గురించే నేర్చుకుంటాం తప్ప మిగతా విషయాల గురించి మేము నేర్చుకోము. ఏం చెప్తాడు అక్కడ, సమంకాయ శిరోగ్రీవం ధారయన్ మచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రంశం దిశశ్చ నవలోకయన్. 13 యోగి యొక్క లక్షణాలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, సమంకాయ శిరోగ్రీవం, శిరస్సును నిలబెట్టు, శరీరాన్ని మేరుదండాన్ని కట్టిబెట్టు, ముక్కును చూడు, ఉదితర దిశలకు చూడకు. నీ నేటి మీద నడిచి చూడండి ఏమవుతుందో. ముఖ్యంగా బాంబేకి ఎక్కడికి వెళ్ళండి మీరు, ఇలా ముంచండి, ఇలా ముక్కు ఇక్కడ చూడండి, నడవండి. ఏ దిశ చూడకూడదు అప్పుడు యోగి. ఎందుకంటే ఖచ్చితంగా జగద్గురు అయినటువంటి కృష్ణుడు అలాంటి మూర్ఖత్వంతో కూడినటువంటి సందేశం ఇవ్వడు. దాంట్లో వేరే ఇంట్లో అంతరార్థం ఉంది. ఏమిటో అంతరార్థం, శిరస్సులో ఉన్నటువంటి ఆలోచనలు, శరీరం చేసేటటువంటి పనులకి మధ్య తేడా మీరు ఎప్పుడైనా గమనించారా? నేను మాత్రం చాలాసార్లు గమనించాను. చాలా మంది ఇళ్లలో వాళ్ళు ఆ రోజు ఏ వంట చేస్తామని నోటుతో చెప్తారు, ఖచ్చితంగా అవి మాత్రం అండరు వాళ్ళు. చాలా సార్లు చూశాను నేను, నాకంటే మిగతా ఎవరు నాకు తెలియదు అనుకుంటే చాలా చోట్ల. ఇంతటి ఏంటి, అక్కడ కాయము శిరస్సుకి మధ్య లింక్ లేదు, చెప్పింది చేయరు. సమం కాయ శిరగ్రీవం, చేసేదే చెప్పు, చేయలేదు చెప్పచ్చు. ఇంచేత ఆ సమం కాయ శిరోగ్రీవం మొట్టమొదట అది నేర్చుకోండి మీరు. యోగ సాధనలో యోగి అన్నవాడు చేసేది మొట్టమొదట అది, చెప్పింది చేస్తాడు, చేయలేంది చేస్తానా అన్నాడు. ముందు అది నేర్చుకోండి మీ కుటుంబంలో, మీ హయ్యర్ ఆఫీసర్స్ దగ్గర. మొట్టమొదట ఒక నెల రెండు నెలలు చాలా విచిత్రంగా అనిపిస్తుంది, కానీ తర్వాత మీ మీద ఎంత నమ్మకం పెరిగిపోతుందో వాళ్ళకి. వీడు ఎస్ అన్నాడంటే గ్యారంటీగా చేసేస్తాడు, నో అన్నాడంటే వాడికి చేయలేడు కనుక అన్నాడు అనేటటువంటి గ్యారంటీ వచ్చాక మీ మీద పెరిగేటటువంటి ఆ గౌరవము యోగ విద్య యొక్క మొదటి మెట్టు. సమంకాయ శిరోగ్రీవం సంప్రేక్ష నాసికాగ్రంశం. నాసిక ముక్కేంటి, ముక్కేంటి పృథ్వీతత్వం యొక్క జ్ఞానేంద్రియం. అంచేత మూలాధార యొక్క జ్ఞానేంద్రియం అంటే ఏంటన్నమాట, పృథ్వీ ఆకాశతత్వం నుంచి కిందకి దిగి 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 గట్టి పడుతుంది. అంటే గట్టి పడినటువంటి వాసనలు, ఇంతగా ఈ శరీరం అంతా కూడా మన పూర్వజన్మ వాసనలు గట్టిపడి ఏర్పడతాయి. సంప్రేక్ష నాసికాగ్రంశం, మీ నాసికాగ్రాన్ని చూసుకోండి, జ్ఞానాన్ని ఉపయోగించకండి. మీరు చేసేటటువంటి పనులు ఏ దిశ నుంచి మీరు చేస్తున్నా ఆ దిశను పట్టించుకోకండి. అది మిమ్మల్ని కర్మబంధంలో ఇరికిస్తుందా? ఇరికిస్తే చేయకండి. అది ఇంచేత కర్మబంధంలో మోహం ఇరికిస్తుంది. మోహం మిమ్మల్ని కర్మబంధంలో ఇరికిస్తుంది, బాధ్యత మిమ్మల్ని కర్మబంధంలోకి ఇరికించదు, కర్మబంధం నుంచి మిమ్మల్ని ముక్తి చేస్తుంది. మీరు ఇరుక్కున్నారు అంటే అర్థం ఏంటంటే మీ దృష్టి ముక్కు మీద లేదు అని. ఏ ముక్కు మీద, కళ్ళు ఇలా చేసి పెట్టారనుకోండి, గ్యారంటీగా కళ్ళు నొప్పి వస్తాయి. మూడు రోజులు అలా చేశారనుకోండి, మీకు నల్ల కన్ను వస్తే, భగవద్గీతలో చెప్పాడు జగద్గురువు, అంచేత నా కన్ను నల్లబడిపోయినంటే నేనేం చేస్తా? భాష అర్థం చేసుకోవాలి. నిద్రాదేవి ఒడిలో జారుకున్నాడు అంటే నిద్రాదేవిని రాని అప్పుడు పడుకుంటానన్నాడు అనుకోండి, పాపం అడిగి నిద్ర రాదు. ఇంచేత ఆ భాషను అర్థం చేసుకోండి. సంప్రేక్ష నాసికాగ్రంశ్వం దిశశ్చ నవలోకయన్. ఏ దిశ వైపు వాడు ఇంకా చూడ్డు అంటే మోహం వైపు కాని, బాధ్యత వైపు కాని, గురువు వైపు కాని, భక్తుడి వైపు కాని, జ్ఞానయోగం వైపు కాని, రాజయోగం వైపు కాని, లయయోగం వైపు ఏ దిశలో చూడ ఏం చూస్తాడో, నేను ఇరుక్కుంటానా? ఇరుక్కుంటానంటే చేయడు. మరి ఇరుక్కుంటావా ఇరుక్కోవా మనకి ఎలా తెలుస్తుంది? రెండు శ్లోకాలను చెప్తాడు. ఎందుకంటే జగద్గురువుకి మనకు వచ్చే అనుమానాలన్నీ తెలుసు పాపం వాడికి. ఎందుకంటే ఆయన చెప్పకుండా ఏం ఉండడు, మనం చదవము. ప్రశాంతాత్మ, టెన్షన్ వద్దు, విగత భీర్ భయం వద్దు, బ్రహ్మచారి వ్రతే స్థిత. మీ బ్రహ్మత్వము హృదయంలో ఉన్నటువంటి ఆ జగద్గురువు దగ్గర కనుక మీరు నిరంతరము ఉండటం అలవాటు చేసుకుంటే, మనస్సంయమ్యమచ్చిత్తో యుక్త ఆసీత మత్పర. మనస్సుని చెప్పా కదా గ్యాప్ క్లీన్ సాధన చేస్తున్నప్పుడు చెప్పాను కదా, అక్షరం ఎక్కడి నుంచి లేచి ఎక్కడ పడుతుందో ఆ గ్యాప్ లో కనుక మీరు ఉంచుకోగలిగితే మీకు అసలు డౌట్స్ రావు. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియత మానస, యోగి అనే పదం ఇక్కడ వాడాడు. ఇది ఎవడైతే చేయగలుగుతాడో వాడు యోగి, మిగతా వాళ్ళెవ్వరూ యోగులు కారు. భగవద్గీత అథారిటీతో, భగవద్గీత అంటే వేదాల యొక్క అథారిటీయే, వేదాల యొక్క అథారిటీతో ఈ స్థితి కొరకు ఎవడు ప్రయత్నం చేస్తున్నాడో, ఈ స్థితి వచ్చేస్తే ఇంక మీరేం చేయక్కర్లే. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఆ స్థితి వచ్చేస్తే ఇంక మీరు చేసేదేముంది, చేసేదేదో పెద్ద పులే చేస్తుంది. ఆ స్థితి కోసం మీరు ప్రయత్నించటం యోగ విద్య. ఏ స్థితి కోసం? ఇప్పుడంతా చెప్పుకుంటూ వస్తున్నాను కదా, ఆ స్థితి కోసం మీరు చేస్తూ శాంతిం నిర్మాణ పరమా మత్సంస్థమది గచ్చతి, మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా నా వరకు చేరుకుంటాడు. ఇది చేరుకోవటానికి మనం వాడేం చేయాలి? ఏ విధమైనటువంటి పనులు చేస్తే ఈ స్థితిని పొందటానికి అర్హత వస్తుందో వాడికి, నాచ్యశ్నతస్తు యోగోస్తి నచైకాంత మనశ్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు. ఎలా ఎలా నిర్ణయిస్తాం? నచైకాంత మనశ్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. ఎక్కువ నిద్రపోకూడదు, తక్కువ నిద్రపోకూడదు. మీరు గమనించారో లేదో ఈ రెండు విషయాలకే కండిషన్ చెప్పాడు, మిగతా విషయాలకి కండిషన్ చెప్పలేదు కృష్ణుడు. చెప్పలేదు అంటే అక్కడ మీరు ఈ నియమాన్ని పాటించక్కర్లేదంచేత మితంగానే చదువుకోవాలి మాస్టారు, భగవద్గీతలో చెప్పాడు. మీరేగా శ్లోకం చెప్పారు, ఎక్కువ వద్దు తక్కువ వద్దని రెండిటికే చెప్పాడు అక్కడ. ఆ రెండిటికే జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏంటది ఈ ధ్యాన యోగము అధికముగా భుజించును వానికిని, బొత్తిగా భుజింపని వానికిని, అట్లే అధికముగా నిద్రించు వానికిని, బొత్తిగా నిద్రించక ఎల్లప్పుడూ మేలుకుని ఉండు వానికిని కలగనే కలగదు. ఈ రెండే కండిషన్స్, ఆహారము నిద్ర, ఈ రెండింటికి కండిషన్స్ చెప్పాడు జగద్గురు. మిగతా వాటికి కండిషన్ లేదు. మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. అక్కడ ఆహారం ఎక్కువ తీసుకోకండి, తక్కువ తీసుకోకండి. నిద్ర ఎక్కువ పోకండి, తక్కువ పోకండి. ఎలా తెలుస్తుంది ఎక్కువ పోకండి తక్కువ పోకండి? మీ శరీరం చెప్తుంది. మీ శరీరానికి నిద్ర ఎంత అవసరమో అంత నిద్ర ఇచ్చేస్తుంది అది. తర్వాత ఆటోమేటిక్ గా మీకు మెలకు వస్తుంది. మీకు మెలకు వచ్చాక మీరు మళ్ళా పడుకున్నారనుకోండి, తప్పే అది. కానీ మెలకు వచ్చాక చాలా మత్తుగా ఉందనుకోండి, పడుకోండి మళ్ళా, అది చూసుకోండి. కానీ నిద్ర లేవగానే మత్తుగా ఉంటుంది, ఆ మత్తు మళ్ళా తప్పుడు మత్తు, అది మోహం మత్తు అనమాట. అది నిద్ర మీద మోహంతో పడుకునేది. అంచేత ఈ కండిషన్ మీరు రేపటి నుంచి ఇవాళ రాత్రి నుంచి పాటించండి. పడుకుంటారు మీరు, మెలకు వస్తుంది, లేచిపోండి. ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచిపోండి. మీరు కార్యక్రమాలు చేసుకోండి, జపం చేసుకోండి, పుస్తకాలు చదువుకోండి, ఏదో ఒకటి పనికొచ్చే పని చేయండి. యోగ విద్యకి సంబంధించినటువంటి పని చేయండి. మీరు చేస్తూ మళ్ళా నిద్ర వచ్చింది, పడుకుండిపోండి. మిల్లిమిల్లిగా మీరు అలవాటు చేసుకుంటే మీకు మిల్లిగా క్రమక్రమంగా ఏమర్థం అవుతుందంటే మీకు 4 గంటల కంటే ఎక్కువ నిద్ర అక్కర్లేదు. అంటే రాత్రి 12 గంటలకు పడుకుని పొద్దున్న 4 గంటలకు లేస్తే చాలు అనేటువంటిది అర్థం అవుతుంది. ఇంకా లేచిన దగ్గర నుంచి మళ్ళా పడుకునేంత వరకు టైం వేస్ట్ కాకూడదు. మరి ఇవాళ మీరు మీటింగ్ లో ఏం నిర్ణయించుకున్నారో నాకు తెలియదు, కానీ రేపు 6:30కి మీ పని పడతా నేను. అంచేత ఆహారం దగ్గర కూడా జాగ్రత్తగా చూసారు, ఆకలి ఉండకూడదు, కడుపు నిండకూడదు, అదొక్కటే చూసుకోండి. మీరు ఎవరికి వాళ్ళు చూసుకోండి, కడుపు నిండకూడదు, ఆకలి వేయకూడదు. అంటే దానికి గురుదేవుడు ఇచ్చినటువంటి పాయింట్ ఏంటి అంటే సగం కడుపు ఆహారంతో నింపుకోండి, 1/4 నీళ్లతో నింపండి, మిగతా 1/4 గాలి అంటే ఖాళీగా వదిలేయండి. దాన్ని బట్టి మీరు ఎస్ఎస్ఏ వాళ్ళు చేసిన దానికి చాలా బాగా అర్థమవుతుంది. పచ్చడి మిగిలిపోయిందని ఇంకాస్త అన్నం వేస్తారు, అన్నం వేశారు కదా అన్నం మిగిలిపోయిందని ఇంకాస్త కూర వేస్తారు, అదేదో మిగిలిపోయింది అదేదో వేస్తారు. డస్ట్బిన్ లాగా తయారు చేస్తాం మనం, మిగిలిపోయింది ఎక్కడ పారేస్తాం మనం? ఆ మిగిలిపోయింది మీరు ఎక్కువ తినకుండా బయట వాడికి ఎవరికైనా ఇస్తే రెండు లాభాలు, మీకు ఆరోగ్యం పోదు, కాస్త పుణ్యమైనా వస్తుంది. డస్ట్బిన్ లాగా పడేశారనుకోండి, గ్యారంటీగా గ్యాస్ట్రిక్ అల్సర్. గ్యాస్ట్రిక్ అల్సర్ కారణం అదే, మిగిలిపోయిందని తిని తింటాయి. తింటలేదు మురు అని నా దగ్గరికి పిల్లల్ని తీసుకుని వస్తాను, నేను ఒకటే ప్రశ్న అడుగుతాను, చూస్తాను దగ్గరికి తీసుకొస్తే యాక్టివ్గా ఉన్నారా, సుఖంగా ఉన్నారా. సుఖంగా యాక్టివ్గా ఉంటే తిండి మానేసినా పర్వాలేదు, ఏమీ అయిపోరు. తిండి కూరకండి పిల్లలకి, మనకంటే పిల్లలు చాలా తెలివైనటువంటి వాళ్ళు, వాళ్ళ కడుపు నిండిపోయాక నువ్వు పెట్టినా తినరు. మనం అలవాటు చేస్తాం కూరటం, కూరటం అలవాటు అయిపోయాక తర్వాత డాక్టర్ చెప్తాడు, ఎవరికో ఎందుకు నాకే చెప్పాడు. ఆ చెప్పిన వాడు కూడా ఎవరు, ఆయన డాక్టర్ పేరు దత్తాత్రేయుడు. ఆయన అమ్మో భలే అనుకున్నాను, నాయన ఈ జన్మనికి సరిపడా తిండి నువ్వు తినేసావు, ఇంకా చాలు అన్నాడు. నాకు వచ్చినటువంటి రోగాలను చూసి బ్రహ్మానంద పడిపోయి తిండి తగ్గించడు ఆయన అన్నాడు. ఆయన చెప్పకముందే మనం తిండి తగ్గించేస్తే గొడవ రాదు కదా. నాచ్యసిన తస్తు యోగోస్తి నచైకాంత మనశ్చినత నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జన. ఈ రెండింటికి మాత్రమే రూల్స్ వర్తించుకోండి, ఆహారంలో నిద్రలో మితము, మిగతా చోటే అమితమే. పుస్తకాలు చదవటం, ఓ పుస్తకం రెండు పేజీలు చదివేశాం మాస్టారు, మితంగా చదవమన్నారు. లేదు, ఇంకో పేజీ చదవండి, ఇంకో పేజీ చదవండి, ఇంకో పేజీ చదవండి, ఇంకోటి చదవండి, ఇంకోటి చదవండి. రాత్రి అప్పుడు నిద్రపోయిన తర్వాత ఎప్పుడు మెలకు వచ్చేస్తే అప్పుడు మనసు వదిలేయండి. 5 నిమిషాలు అయిందే పడుకుని మీరే కంగారు పడక్కర్లే. శరీరానికి తెలుసు మీకు ఎంత విశ్రాంతి ఇవ్వాలో. మళ్ళా చదవండి, మళ్ళా చదువుకోండి. మీరు మీకు కావలసినటువంటి విశ్రాంతి మొదట ఈ 2-3 రోజుల్లో మీరు కంగారు పడతారు, కానీ తర్వాత సెట్ అయిపోతుంది. ఆహారానికి కూడా దయచేసి కండిషన్ మీరు చూసుకోండి. ఖచ్చితంగా మీరు ఆహారం తిని లేచిన తర్వాత కాసేపు పడుకోవాలి అనిపించిందంటే మీరు ఎక్కువ తినేశారని. కాసేపు పడుకోవాలి అనిపించకూడదు, ఇంకా లేచిపోయి పని చేయాలి అనిపిస్తే ఓకే, మీరు ఎంతైనా తినొచ్చు. మీరు 2 మణుగులు బియ్యం తినేశాక హాయిగా యాక్టివ్గా పని చేయగలిగితే మీకు అది మితం. 1 ముద్ద తినగానే మీకు పడుకోవాలనిపించింది అనుకోండి, 1/2 ముద్ద తినాలి మీరు. అది అంచేత మీరు సెట్ చేసుకోండి శరీరాన్ని. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. ఈ సాధన యొక్క అంతరార్థం కూడా మీరు గమనించుకోండి. స్వప్న స్థితి మీ అధీనంలోకి రావాలి. మళ్లీ మళ్లీ గుర్తుంచుకోండి, స్వప్న స్థితి అధీనంలోకి తీసుకురావటమే శ్రీం బీజ సాధన. ఈ శ్రీం బీజ సాధన రేపటి నుంచి మీరు చేయబోయేటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నము ఈ స్వప్న స్థితిని మనం వశంలోకి తెచ్చుకోవడానికి. కానీ స్వప్న స్థితి మీకు వశంలో ఎప్పుడవుతుంది? ఈ స్థితి ముందు మీకు వశంలోకి వస్తే, జాగ్రత్త అవస్థ మీ కంట్రోల్లో లేకపోతే స్వప్నావస్థను మీరేం కంట్రోల్ చేసుకుంటారు? అందుకని ఈ కండిషన్ ఇవాళ సాయంత్రం మీకు 6 గంటలకు ఇక్కడ మీటింగ్ పెట్టింది కూడా అందుకే. డే టైం కనుక జాగ్రత్త అవస్థను కనుక మీరు పరిపూర్ణంగా ఉపయోగించుకుంటే చాలా సహజంగా స్వప్న స్థితి మీకు వశమైపోతుంది. అది చెప్తాడు అక్కడ, యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. ఇదంతా దేనికి చెప్తున్నానో అర్థం కదా ఇవాళ. యోగము అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఇది యోగ విద్య. మీరు కృష్ణుడు భక్తుల, రాముడు భక్తుల, జొరాస్ట్రియన్స, పార్సీల, అగ్ని పూజకుల, మొహమ్మడన్స, క్రిస్టియన్స, ఏమీ చెప్పడం లేదు జగద్గురు. మీరు జాగ్రత్తావస్థలో ఉంటారు, జాగ్రత్తావస్థను గెలిచి స్వప్నావస్థలోకి వెళ్ళండి. అందరికీ ఈ 2 స్థితులు ఉంటాయి. అందుకే ఒకే ధర్మము అనేటువంటి మాట ఆ భారతీయ ఆధ్యాత్మికత యొక్క గొప్పతనం. అనేక ధర్మాలు లేవు, ఉన్నది ఒకే ధర్మం. అనేక ఎలక్ట్రిసిటీస్ లేవు, ఉన్నది ఒకే ఎలక్ట్రిసిటీ. ఫ్యాన్ లాగా పనిచేయొచ్చు, ఫ్రిడ్జ్ లాగా పనిచేయొచ్చు, కానీ ఉన్నది ఒకే ఎలక్ట్రిసిటీ. ఈ ధర్మాన్ని అర్థం చేసుకోండి. జాగ్రత్త అవస్థలో మెలకుగా ఉన్నప్పుడు 1 నిమిషము కూడా మీకు వేస్ట్ కాకూడదు. వేస్ట్ కాకుండా ఉండేటువంటి అనేక పద్ధతులు మీకు నేర్పడానికి రెడీగా ఉన్నాం. జ్యోతిష్ శాస్త్రం ఒకటి నేర్చుకోండి, హోమియోపతి ఒకటి నేర్చుకోండి, ఈ వారం రోజుల్లో శ్రీం బీజ సాధనతో పాటు గ్యారంటీగా ఈ వారం రోజుల్లో నిష్ణాతులు మీరు అవటానికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇవ్వగలం. మీరు మీ సమయాన్ని దానికి వెచ్చించగలిగితే ఎప్పుడు వెచ్చిస్తారు, ఎలా వెచ్చిస్తారు, మీరు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అది. ఎలాగ అన్నది రేపు సాయంత్రం 6:30 నాకు తెలుస్తుంది కదా, మీకు ఎంత అర్థమైందో ఇవాళ లెక్చరు. అంచేత రెండు విషయాలలో మీకు నిష్ణాతులు అవ్వాలి, ఒకటి హోమియోపతి, రెండోది ఆస్ట్రాలజీ. రెండు కూడా సూర్యకిరణ విజ్ఞానమే, అది అర్థం చేసుకోండి. అందుకు నేర్చుకోమంటున్నాను, మీరు మందులు ఇస్తారా ఇవ్వగలరా, మందులు ఇవ్వగలరా లేదా నాకు అనవసరం. జ్యోతిష్ శాస్త్రం వల్ల ఫలానా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతోంది, వాళ్ళ అమ్మాయికి ఎప్పుడు పెళ్లి అవుతుంది, వాళ్ళ అబ్బాయికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది మనకు అనవసరం. కానీ ఈ హోమియోపతి ఇటు ఆస్ట్రాలజీ ఇవి రెండు కూడా సూర్యకిరణాల్లోని భాగాలే కనుక జాగ్రత్త అవస్థలో మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగితే, అయితే మరి మిగతా పనులు శ్రీం బీజ సాధకులకు ఇచ్చిన టైం టేబుల్తో పాటు ఎక్స్ట్రా శ్రీం బీజ సాధకులు పాపం చేయాలి. ఇది శ్రీం బీజ సాధన చేద్దామని ఉబలాట పడుతున్న వాళ్ళు, పేర్లు ఇచ్చిన వాళ్ళు ఇప్పటికీ లేటుకు లేదు, మీరు పేరు వెనక్కి తీసేసుకోవచ్చు. కానీ ఈసారి కనికరం ఉండదు, ఇంచేటంటే క్లీన్ బీజం నుంచి శ్రీం బీజానికి జంప్ చేయించాల్సిన బాధ్యత నాది కనుక ఆ జంప్ చేయించాలి అంటే మీ టైం వేస్ట్ కాకూడదు కనుక ఖచ్చితంగా నేను బతం పట్టుకుంటా. నేను ఆ తర్వాత మీరు ఉంటారా పారిపోతారా అన్నది మీ ఇష్టం. యథా దీపో నివాతస్థో నెంగతే సోపమాస్మృత యోగినో యథచిత్తస్య ఇంజతే యోగమాత్మన. ఎలా ఉండాలి, ఇదంత గందరగోళం చేస్తూ ఈ సాధనలన్నీ చేస్తూ టైంని వేస్ట్ చేసుకోకుండా ఉంటూ అంతా చేస్తూ మీ మనస్సు మాత్రం, మీ హృదయం మాత్రం, మీ బుద్ధి మాత్రము హృదయం దగ్గరే ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేయటానికి, హృదయం దగ్గర ఉంచటానికి కావలసినటువంటి లక్షణము శ్రీములో ఉంది. శ్రీం అనేటటువంటి బీజాన్ని అందుకే నేను ఇవాళ నుంచి మీకేం చెప్పాను, ఎన్ని మాలలు చేశారో నాకు ఎవరైనా చెప్తారా ఇవాళ? వెరీ గుడ్. అంచేత వెరీ గుడ్, అంచేత శ్రీం నిరంతరం అనుకుంటూ ఉండండి మీరు. ఇంకా అదే అది మిమ్మల్ని హృదయం దగ్గర తీసుకెళ్తుంది. హృదయంలో ఉన్నటువంటి విష్ణువు, ఆ విష్ణుమూర్తి యొక్క హృదయంలో ఉన్నటువంటి లక్ష్మి అంటే హృదయం యొక్క హృదయం అన్నమాట అది. అంచేత ఆ శ్రీం బీజంలో ఉన్నటువంటి ఆ శక్తిని ఉపయోగించుకోండి మీరు. ఎత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ ఎత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ఇంత చేస్తున్నా, ఇంత గందరగోళం పడుతున్నా మీరు చెక్కు చెదరకూడదు, అలసిపోకూడదు, ఇతరుల మీద మీకు చికాకు రాకూడదు, కుటుంబ సభ్యుల్ని యావగించుకోకూడదు, శత్రువుల్ని శత్రువుల్లా చూడకూడదు. చాలా గందరగోళాలున్నాయి శ్రీం బీజ సాధనలో. సుఖ మాత్యంతికం ఎత్త బుద్ధి గ్రాహ్యమతీంద్రియం వేత్తి ఎత్ర నచే వాయం స్థితశ్చలితి తత్వత. ఇందుకు ఇదంతా చెప్పమంటున్నాడు. అక్కడ ఆత్యంతికమైనటువంటి సుఖం అంటే ఏంటో మీకు అప్పుడు అర్థమవుతుంది. ఈ 7 రోజులు కనుక మీరు ఈ విధంగా చేయగలిగితే నెక్స్ట్ గురువారం లోపల ఆ అనుభూతి మీకు కొంచెమైనా తగులుతుంది. ఆత్యంతికమైనటువంటి సుఖం, ఏ సుఖాన్ని పొందిన తర్వాత యమ్లధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. దేని అయితే పొందాక ఇంక వాడేం అడగడు, ఈ ఆనందం నాకు చాలంటారు. ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ యోగ స్థితిలో ఒక్కసారి కనుక మీకు ఆ రుచి అర్థం అవుతే, అందువల్లే ఋషులు వాళ్ళు అన్ని వదిలేసి అలా కూర్చోగలుగుతున్నారు. అయితే ఎలా కూర్చోగలుగుతారు అది? ఖచ్చితంగా వాళ్ళకి అందులో చాలా ఆనందం ఉంటే కదా కూర్చోగలరు. అది మీకు కూడా అనుభవిస్తూ వస్తుంది. కానీ ఈ సుఖం వస్తుంది, ఇంత ఆనందంగా ఉంటుంది అంతే మీకు అంత సుఖంగా ఉంటుంది. మోసం చేయలేదు గురువులు. పెద్ద మెడ కట్టాలి అంటే పునాది చాలా లోతుగా తీయాలి. అంచేత హృదయంలో ఉన్నటువంటి ఆ అత్యధికమైనటువంటి సుఖం మీకు రావాలి అంటే మొట్టమొదట మీరు అత్యధికమైనటువంటి దుఃఖం నుంచి వెళ్ళాలి, తప్పదది. అందుకే రాముడైనా 14 ఏళ్ళు వనవాసం చేయాల్సి వచ్చింది రాజ్యాభిషేకం ముందు. పాండవులైనా పదమూడేళ్లు గందరగోళం పడాల్సిన ఇంచేత అంత అద్భుతమైనటువంటి సుఖం అది. అన్ని కష్టాలు పడితే తప్ప అంత పెద్ద మేడ కట్టలేము మనం. కానీ మీరు ఎన్ని వేల జన్మల బట్టి గోతులు తవ్వుతున్నారో, ఫౌండేషన్స్ చేసుకుంటున్నారో, అంచేత మళ్ళా మీకు అంత దుఃఖాలవి పాటించాల్సి వస్తున్నా నేను అనుకోవటం లేదు. కానీ ఇదంతా ఏంటి, మీ భావనలో ఉంటుంది. అందుకే జగద్గురు ఏం చెప్తాడు అక్కడ, యస్మిన్ స్థితో నదుఖేన గురునాపి విచాల్యతే. మీరు ఆ హృదయంలో ఉన్నటువంటి జగద్గురువుని పట్టుకున్నారు అన్నదానికి నిదర్శనం ఏంటంటే, బాహ్య జగత్తులో ఎంత పెద్ద దుఃఖం వచ్చినా మీకు బాధించదని. దుఃఖం ఉంటుంది సామాజిక దృష్టితో, మోహం యొక్క దృష్టితో, బాధ్యత యొక్క దృష్టితో దుఃఖం ఉండదు. అది అర్థం చేసుకోండి. అంచేత బాహ్య జగత్తులో సమాజం కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీకు ఈ దుఃఖం వచ్చింది అని చెప్పారు, వాళ్ల వల్ల మీకు దుఃఖం వచ్చింది అనిపిస్తే మీరు పప్పులో కాలేశారే, దుఃఖం రాదు మీకు. చూసేవాళ్ళకి మాత్రం అనిపిస్తుంది చాలా దుఃఖంలో ఉన్నాడని. అది ఒక అద్భుతమైనటువంటి కవచం లాగా పనిచేస్తుంది సాధన, శ్రీంబీజ సాధన. తన్ విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సౌగ్యతం సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ చేతస. అంచేత ఆ యోగము ఎలా చేస్తుంది, దుఃఖ సంయోగ వియోగము, దుఃఖంతో మాత్రమే మీకు సంయోగం తీసేస్తుంది, సుఖాన్ని ఉంచుతుంది. ఆ లాజిక్, ఆ యోగ విద్య యొక్క పరమ రహస్యం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవడు చెప్పాడో సుఖం ఉండకూడదు దుఃఖం ఉండకూడదు అని? సుఖం ఉంటుంది, దుఃఖం ఉండదు. దుఃఖం ఉన్నట్టు బయటవాడికి కనిపిస్తుంది. నేను చాలాసార్లు మీకు తీసే బట్టలు చింపేసుకుని ఎవరైనా చిరంజీవికి సూపర్ హీరో కాదు మెగాస్టార్, మెగాస్టార్ సినిమా చూడటానికి ఈ ఎండాకాలంలో వెళ్తాం, బట్టలు చింపేసుకుంటాం. మనం చింపుకోం, చిరుగుతాయి వాళ్ళు టికెట్ల కోసం. వెళ్తాం లోపలికి, మ్యాట్నీకి దూరం, కరెంట్ పోయింది, జనరేటర్ ఉంది, వేస్తాడు ఫ్యాన్ వేడిగా. ఎంత ఆనందంగా ఉంటుందో ఎందుకు చూస్తారు మీరు? చూసేవాడికి ఎంత దుఃఖం, పిచ్చివాడు బట్టలు చింపుకున్నాడు, మీకు దుఃఖం ఉందా? తమ్ విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం, మీకు దుఃఖంగా అనిపించదు ఈ సాధన ఏది కూడా. కానీ చూసేవాళ్ళకి అనిపించవచ్చు, దానికి వాళ్ళ కర్మ. మనం ఏం చేస్తాం, చిరంజీవి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ డే చూడలేని మూర్ఖులు ఇంతమంది ఉన్నారని వాళ్ళు ఏడుస్తూ ఆనందిస్తూ బయటకు వచ్చి అంటారు మేము చూసాం, మీసం ఉంటే మీసం తిప్పుకుంటారు, కాలు పెట్టేస్తారు మీరెవరు చూడలేకపోయారని. అంచేత తమ్ విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం, దుఃఖం నుంచి మీకు ఏ విధమైనటువంటి సంయోగం ఉండదు. ఒకవేళ దుఃఖం లాంటి పరిస్థితులున్నా అవి మీకు సుఖమే, సాధకుడికి అది సుఖమే. అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంచేత సుఖం, ఇంచేత సుఖం అనేది శ్రీంబీజ సాధనలో మీకు అర్థమవుతుంది. కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే వాసనాక్షయం జరుగుతుంది కనుక. ఎంత తొందరగా గొడవ వదిలిపోతే అంత తొందరగా కదా. మట్టి ఎత్తి పారేస్తున్నప్పుడు పూర్తిగా మట్టి ఎత్తి పారేయటం సుఖమా, కొంచెం ఉంచుకుని మళ్ళా రేపు పారేయటం సుఖమా? ఆ బాధ్యత కలిగినటువంటి అవగాహన వస్తుంది కనుక యోగికి ఎప్పుడు కూడా దుఃఖం ఉండదు. మరి దీనికి ఏ విధంగా సాధన చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి? శనై శనై రుపరమేత్ బృజ్యాధృతి గృహీతయ, శనై శనై రుపరమేత్, ఒకేసారి రాదు ఇది, మిన్ని మిన్నిగా దగ్గరికి వెళ్ళండి. బుద్ధ్యాధృతి గృహీతయ, మీ బుద్ధిని చెప్తూ ఉండండి, దాన్ని నేర్పుతూ ఉండండి. ఇది సమాజం చెప్తోంది తప్ప ఇది బాధ్యత కాదు. ఇది కుటుంబ సభ్యులు చెప్తాను, నిజంగా తల్లివేనా నాకు తిండి పెట్టడం లేదు అంటారు, నిజమే. కానీ రాత్రి 1 గంటకి వాడు సినిమా చూసి వచ్చి లేపి తిండి పెట్టమంటే ఎలా పెడతాం? అది మోహం. అది నువ్వు తిండి పెడితే పెట్టండి, నేనేం అన్న కానీ అది మోహం. అది ఆ తేడా అర్థం చేసుకోండి. శనై శనై రూపమే బుద్ధియా ధృతి గృహీతయ, బుద్ధిని ఉపయోగించండి. మనస్సును ఉపయోగిస్తే పప్పులోకి ఆలోచిస్తారు. మీరు సమాజాన్ని అడిగారనుకోండి, ఖచ్చితంగా పప్పులోకి ఆలోచిస్తుంది. అది చాలాసార్లు చాలా మంది పేరెంట్స్, చాలా మంది నా దగ్గరకు వచ్చి మా ముసలాళ్లతో మేము పడలేకుండా ఉన్నాం మాస్టర్, మీకు తెలిసి ఉన్నటువంటి ఓల్డేజ్ హోమ్ ఏదైనా ఉంటే పంపించేయండి అని అడిగారు. అడుగుతూనే ఉన్నారు. ఇంచేత ఎక్కడ తప్పు జరిగింది ఆలోచించండి. అది మీరు పిల్లలకి బాధ్యతతో కూడినటువంటి విద్య నేర్పితే ఓల్డేజ్ హోమ్ గురించి వాళ్ళకి ఆలోచన వచ్చేది కాదు. మీరు మోహగ్రస్తులే చేసినటువంటి పని రియాక్షన్ ఇస్తుంది. ఎప్పుడు కూడా కార్మిక్ రియాక్షన్ ఎప్పుడు మోహగ్రస్తంతో వస్తుంది. అంచేత ఆ మోహాన్ని వదులుకోండి, బాధ్యతను గుర్తించండి. అది రిపీటెడ్ గా ఈరోజు మీరు పట్టుకోవాలి. అంటే ఇంకా దీని గురించి ఇంకా చెప్పాను, క్లీన్ బీజం గురించి, సమయం గురించి. ఇంకా రేపటి నుంచి మొత్తము శ్రీం బీజం మీదకే వెళ్తాం, స్వప్న స్థితిలోకే వెళ్తాం. వనరులను ఉపయోగించుకోవటం ఎలా, దాని గురించి మాట్లాడతాం. కాలాన్ని ఉపయోగించుకోవటం అనేది ఇవాళతో స్టాప్. కాలాన్ని ఉపయోగించుకోవటం స్టాప్ కాదు, కాలాన్ని గురించి చర్చించటం స్టాప్. కాలాన్ని ఉపయోగించుకోవటం కంటిన్యూ అవుతుంది. జాగ్రత్త. అచ్యత శనై శనై రూపణమే బుద్ధ్యాధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనకృత్వా నకించలపి చింతయే. మీరు ఏది చేసినా దృష్టి యోగ విద్య వైపే, దృష్టి యోగ విద్య వైపే. నేను చాలా సార్లు సినిమాలు చూస్తా కూడా యోగ ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలో చెప్తూనే ఉంటాను. మరి శ్రీం బీజ సాధనలో అది చేయిస్తానేమో కూడా. అంచేత మనందరం కలిసి సినిమాకి వెళ్తామేమో, ఇది వేరే విషయం. అది సినిమాకి వెళ్తాడో వెళ్తావేమో అని ఆశ పెట్టుకోకండి, అది మోహం అవుతుంది అది. కానీ ఏదైనా చేసేయచ్చు. శ్రీం బీజ సాధకుడు ఐశ్వర్యవంతుడు ఏదైనా చేయొచ్చు. మీ స్థితి రేపటి నుంచి అలా ఉండాలి, ఓ లక్షాధికారులాగా, ఓ కోటీశ్వరులాగా ఉండాలి. ఆ మానసిక స్థితి కోట్లను తెస్తుంది తప్ప డబ్బు డబ్బుని సంపాదించడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి భారతీయ యోగ విద్య చెప్పేది. అందుకే క్రైస్ట్ ఏమంటాడు, ఐఎమ్ ద కింగ్ అంటాడు. ప్రతి యోగి ఆ మాట అంటాడు, నేనే రాజునని. రాజులందరూ వాళ్లకి దాసోహమే, యోగులందరికీ ఎప్పుడైనా అంతే కదా. ప్రతి రాజు ఆఖరి దశరథుడు కూడా విశ్వామిత్రుడు వస్తే ఏం చేశాడు, గడగడ వంకిడు. అంత పెద్ద దశరథుడు. ఆ యోగ విద్య మనం నేర్చుకుంటున్నాం. అది దరిద్రాన్ని పెంచేటటువంటి యోగ విద్య కాదు, సామర్థ్యాన్ని పెంచేటటువంటి యోగ విద్య. చక్రవర్తులకు కూడా చక్రవర్తులు అయ్యేటటువంటి యోగ విద్యను మనం నేర్చుకుంటున్నాం. దాన్ని మనం గుర్తుంచుకుని నకించేదపి చింత ఏది, అది మీకు అర్థం అవ్వాలి. నేను యోగం చేస్తున్నాను కనుక తింటాను లేదన్నారు అనుకోండి, అసలు యోగం అంటే ఏంటో మీకు అర్థం కాలే. మీరు తింటాను అనగానే మీకు 10 చోట్ల నుంచి ఆహారం రావాలి. అది యోగ విద్య అంటే. అది వస్తుంది, అది జరుగుతుంది, అది అది అసంభవం కాదు. కానీ ప్రతి విద్యకి ముందు పెట్టుబడి ఉండాలి. ఇక్కడేం పెట్టుబడి ఉండాలి, కాలము, టైం, వనరులు. ఏంటా వనరులు, మీ యొక్క 24 వనరులు. అది మీరు గుర్తుంచుకోండి. అది గుర్తుంచుకున్నాక ఎతో ఎతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం. ఎగుదు గురువు తెలియదు, విన్నప్పుడు చాలా బాగానే ఉంటుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే అక్కడ వెళ్ళొచ్చా, ఎక్కించాడా ఆయన ఏదో అమ్మాయ. అప్పుడు మళ్ళీ మీరు గందరగోళం పడకూడదు. ఎతో ఎతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం. మనస్సు టప్పు మనం మారుతుంది. మారకుండా ఆ చంచలమైనటువంటి మనస్సుని, అస్థిరమైనటువంటి మనస్సుని గట్టిగా పట్టుకోండి. తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశన్నయ్యే. మాస్టర్ తలని చేపెట్టేయండి. నాకేం, నేను నెత్తిని చేపెట్టడం నాకు చాలా ఈజీయే. ఆత్మన్యేవ వశన్నయ్యే. ఇక్కడ ఏ గురువు ఏం చేయలేడు, మీరు సాధించాల్సిందే ఇది. అందువల్ల ఆధ్యాత్మిక విద్యలో ఉన్నటువంటి, లేకపోతే గురువుల యొక్క అనుగ్రహంతోనే జరిగిపోయేటట్టయితే వాళ్లకంటే కరుణామూర్తులు మీకు ఎక్కడా ప్రపంచంలో దొరకరు. గ్యారంటీగా వాళ్ళు ఇచ్చేస్తారు. వాళ్ళు ఇవ్వలేండి పాపం, అది మీరు అడగాలి. అడిగిన తర్వాత వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళటానికి ఎంత కష్టపడ్డారో దానితో సమానంగా అయినా మీరు కష్టపడగలిగితే ఏమవుతుంది. తపస్వి పెరికో యోగి జ్ఞానిభ్యోగి మతోధిక కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. రకరకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చి చివరికి శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, నీకు నిజంగా దమ్ము ఉంటే అర్జున, ఈ కురుక్షేత్ర సంగ్రామం నుంచి నువ్వు పారిపోవటం కాదు, యోగివై చూపించు. ఎక్కడ? కురుక్షేత్రములోనే. అంచేత మీరు యోగి ఎక్కడ చూపించాలి? ఇక్కడ కాదు, మీ ఇళ్లలో. మీ మీ ఇళ్లలో మీరు ఆ యోగ స్థితిని పొందాలి అని మీరు అర్థం చేసుకున్న తర్వాత ఈ మూడింటిని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంతకీ తిప్పి 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 చెప్పిన యోగ స్థితి ఎక్కడుంది? మీ హృదయంలో ఉంది. మీ హృదయంలో ఉన్నటువంటి ఆ యోగ స్థితిని మీ అంతట మీరే ఆ హృదయంలోకి వెళ్లి పొందాలి. పొందటానికి మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలేంటి? టైంని వేస్ట్ చేసుకోకూడదు, ఆహారాన్ని స్వల్ప పరిమాణంలో తీసుకోవాలి, నిద్రని స్వల్ప పరిమాణంలో తీసుకోవాలి. ఖచ్చితంగా దీనికి అనేక వేపుల నుంచి మీకు విఘ్నాలు వస్తాయి. ఎక్కడ ఎక్కడ నుంచి మీకు విఘ్నాలు వస్తాయో అక్కడ నుంచి మళ్ళా మనస్సును వెనక్కి తిప్పుకుని మీరు కనుక సాధించగలిగితే ఈ క్షణంలోనే మీకు శాంతి లభిస్తుంది. మళ్ళీ ఎప్పుడో కాదు, ఇప్పుడే మీరు చాలా ఆనందంగా ఏ విధమైనటువంటి బాధ్యతలు లేకుండా మీ హృదయంలో ఉన్నటువంటి ఆ గురుమూర్తికి సంపూర్ణ బాధ్యతలు ఇచ్చేస్తే, ఇంకా బాధ్యతల గురించి మీకేంటి బాధ? అది ఎలా నెరవేర్చాలో ఆయన చూస్తాడు. మీ మోహాన్ని ఆయన నెరవేర్చడు, సామాజికమైనటువంటి దాన్ని నెరవేర్చడు, బాధ్యతల్ని మాత్రం ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మీరు నెరవేర్చనిస్తే బాధ్యతల్ని, మీ కోరికల్ని కాదు, బాధ్యతల్ని మాత్రమే. స్వస్తి. కళ్ళు మూసుకోండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రేపటి నుంచి ఈ క్షణం నుంచి కాలము వ్యర్థముగా పోకూడదు. ఒక్క నిమిషం మీది వేస్ట్ అయినట్టు మీ టైం టేబుల్లో కనిపిస్తే దానికి కావలసినటువంటి ప్రత్యామ్నాయం కూడా మీరే చెప్పాలి నాకు. కానీ టైం వేస్ట్ అవుతుంది కాదు, రెస్ట్ కావాలి. మొదటి రోజే మీరు పెద్ద పెద్ద బరువులు ఎత్తలేరు. ఆ కామన్ సెన్స్ ఉపయోగించుకుని కాలాన్ని సదుపయోగం చేసుకుంటూ శ్రీ ఉన్న వనరుల్ని పరిపూర్ణంగా ఉపయోగించుకోవటం నేర్చుకుందాం. శ్రీ బీజంలో సమయాన్ని వనరుల్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకుని ఈ భూమండలానికే చక్రవర్తిత్వం సంపాదించగలిగే స్థితి వచ్చినప్పుడు దిశ ప్రణాళిక హ్రీ మీకు తనంతట అదే బోధపడుతుంది.